ఇప్పుడు నారదుల వారు సరిగ్గా ఆ భవనం మధ్యలో సింహాసనం మీద కూర్చొని ఉన్న శీలనిధిని చూశాడు. శీలనిధి అత్యుత్సాహంతో లేచి పరుగు పరుగునొచ్చి, జగద్గురుడు నారదుడు ఏం చేశాడు? అహంకారం, తమస్సు ఈ రెండింటినీ దూరం చేసేవాడు మహాత్ముడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, అన్నిటికీ మించి మా గురువు నారదుడు అంతటి వాడు, రావడం నా అదృష్టం అని లేచి తన సింహాసనం మీద కూర్చోబెట్టి భార్యని పిలిచి, కాళ్ళు కడుగుదాం, మనమే కాదు మన అమ్మాయి చేత కూడా కడిగిద్దాం, అమ్మాయికి మంచి వరుణ్ణి ఈయనే వెతికి పెడతాడు అని అమ్మాయి రమ్మని పిలవగానే నారదుడు చూస్తూ ఉండగా అక్కడికి ఒక పరమసుందరియం అని వచ్చింది. తత్కన్యాం ప్రేక్ష్య సమునిర్నారద ప్రాహ విస్మిత కేయం రాజన్ మహాభాగా కన్యా సురసుతోపమా. రాజుగారు అమ్మాయి రా ఇక్కడికి రా, నారదుల వారికి సేవ చెయ్యి అనగానే అక్కడికి గల్లు గల్లుమని కాళీ యొక్క అందులు రవడిస్తూ ఉండగా, కాళీ గజ్జలు శబ్దం చేస్తూ ఉండగా మువ్వల సవ్వడితో తిరిగింది. కొంతమందికి కాళ్ళ గజ్జలు ఉంటాయి, గజ్జల గుర్రం అంటారు, వాడు నడుస్తుంటే గందరగోళం అనమాట. కానీ కొంతమంది గజ్జలతో నడుస్తారు, వాడు నడిస్తే సంగీత ధ్వనిలో వినపడుతుందండి. అంటే నడక కూడా చాలా గొప్పగా ఉంటుంది అనమాట, నడకలు చాలా గొప్పగా ఉంటాయి. కొందరు నడిస్తే మేడ విరిగి కింద పడుతుంది, కొందరు నడిస్తే ఆ మేడకే అందం వస్తుంది. అంత ఉయ్యారంగా చిక్కు 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 నడుస్తూ వచ్చింది అక్కడికి ఒక ఆవిడ. ఇక్కడ చెప్పారు నారద విస్మిత అన్నారు. నారదుడు కూడా ఆశ్చర్యపోయాడు, ఆయనకు ఒక క్షణం మతిపోయింది. పాల సముద్రములోని నొరగలం ఉంది ఆవిడ చర్మం, నల్లగా ఒత్తుగా నిగనిగలాడిపోతుంది జుట్టు, శంఖంలా నున్నగా ఉంది మెడ, ఈ మెడకు మళ్ళీ సన్నని రేఖలు కనపడుతున్నాయట, నుదురు అర్ధచంద్రాకారంలో ఉంది, చక్కని కళ్యాణ తిలకం పెట్టుకుంది, ఆపాదమస్తకం నగలు అలంకరించుకుంది, మంచి ఎర్రని పట్టు చీర ధరించింది. ఆహా, కళ్ళ కాంతి, అవి కళ్ళ చంద్రబింబం అక్కడికి వచ్చి వెన్నెల వెదజల్లుతోంది అన్నట్టుగా ఉన్నాయట దృక్కులు కూడా. సన్నగా ఉందా లేదా అనిపిస్తోంది నడుము. ఇంకా అరికాళ్ళు అరిచేతులు ఎర్రని తామర పువ్వులు పగడాల కాంతి వెదజల్లుతున్నాయి. అతి సుకుమారమూర్తి పరమసుందరీమణి, ముల్లోకాలలోనూ అటువంటి సౌందర్యమును ఇంతవరకు నారదుడు ఏనాడు ఎప్పుడు ఎక్కడ చూచి ఎరగడు. అందుకే ఆయన ఒక క్షణం ముగ్ధుడైపోయాడు. మహారాజా, ఎవరి కన్య? దేవకన్యలని అప్సరసలని తిరస్కరించే సౌందర్యంతో ఉన్న ఈ కన్య ఎవరు? నేనెప్పుడూ ఎక్కడా చూడలేదు అనగానే ఒక్క క్షణం ఆయన తెల్లబోయినట్టుగా నటించి, అదేమంటున్నారదా, నీకు తెలియదా, నువ్వు చాలా కాలం క్రితం మా నగరానికి వచ్చావు, అప్పుడు నేను నీకు నమస్కరించాను, నువ్వు నాకు మంత్రం ఇచ్చావు, ఆ మంత్ర ప్రభావంతో ఆది లక్ష్మి లాంటి కూతురు పుడుతుందన్నావు, నీ ఆశీర్వచనం వల్ల ఈ కూతురు పుట్టింది, అందుకే నేను ఈవిడికి శ్రీమతి అని పేరు పెట్టాను. ఇదిగో ఈమె నా కుమార్తె, దుహిత ఇయం మమమునే శ్రీమతి నామ నామత, ఇది నా కూతురు శ్రీమతి దీని పేరు. ఈ శ్రీమతి ఇప్పుడు యుక్త వయస్కురాలయ్యింది, ఈమెని సరి అయిన వరుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఎక్కడన్నా సంబంధం చూద్దామని చూస్తే పిల్లలు కనబడుతున్నారు, మగపిల్లలు, కానీ ఒకటి ఉంటే ఒక బుద్ధి ఉండడంలా. పెళ్లికి ముందు దాకానేమో పిల్లలేదో పిల్లలేదో అని ఏడుస్తారు ఈ మగపిల్లలు, పెళ్ళయ్యాక పెళ్ళాని చావుగొట్టి చెవులు మోస్తారు. కట్నం కోసం ఒకడు, తల్లిదండ్రుల మాట విని చంపే పెళ్ళికొడుకు ఒకడు, లేదా అహంకరించేవాడు కొంతమంది, నేను పురుషోత్తముడు అనుకునేవాడు ఒకడు, ఇలా రకరకాల మనుషులు, తుచ్చ మనుషులు కనపడుతున్నారు. కానీ గొప్పవాళ్ళు మా అమ్మాయికి వరుళ్ళుగా రావడం లేదు, అందుకే విసిగిపోయాను. ఇంతలో నాకు మా ఆవిడ ఒక సలహా ఇచ్చింది, ఎందుకండి ఈ గొడవ, ప్రపంచమంతా శ్రీమతికి స్వయంవరం జరుగుతుందని చాటించండి, శ్రీమతికి స్వయంవరం జరుగుతున్నది, నా కుమార్తె పేరు శ్రీమతి, నేను శీలనిధిని, మేము మా అమ్మాయికి స్వయంవరం చాటుతున్నాం. స్వయంవరం అనగా అమ్మాయి స్వయముగా వరుణ్ణి వరించుట, అమ్మాయి చేతికి దండిస్తారన్నమాట, ఇలా దండిచ్చి మొత్తం కుర్రాళ్ళందరినీ పిలిపిస్తారు, కుర్రవాళ్ళందరూ అటు ఇటు కూర్చుంటారు, ఇటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది కూర్చుంటారు కుర్చీల్లోను. ఈ అమ్మాయి చేతికి దండిచ్చి, ఇదిగో ఈయన పేరేమో పుల్లారావు గారండి, ఈయన దిబ్బారావు గారండి, ఈయన సుబ్బారావు గారండి, ఈయన పెంటారావు గారండి, ఈయన ఏమో పద్మాకర్ గారండి, ఈయన హరిగారండి, ఇలా అందరి పేర్లు చెప్తారనమాట, ఈయన ఇటువంటి వాడండి, ఇదిగో పద్మాకర్ గారు కేవలం 25 ఏళ్ళవాడేనండి, ఆయన కొంచెం 70 ఏళ్ళవాడండి, అది ఆయన పెద్దవాడండి, ఆయన చిన్నవాడండి, వాడికి డబ్బు ఉందండి, లేదు ఏమో వర్ణించాలిగా మరి. అలా వర్ణించి అమ్మాయి చేతికి దండిచ్చి చూసుకోమ్మా, ఎవరు నచ్చితే వాళ్ళ వాళ్ళలో వెయ్యి అంటారు. వచ్చే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ముందే వెబ్సైట్లో పెట్టేస్తారు. అంటే వీడికి ముందే చెబుతారు అన్నమాట ఎవరెవరు వస్తారో, ఎవరెక్కడ కూర్చుంటారు. అందుకే అక్కడ సీట్ మీద కూడా రాస్తారనమాట, ఏదో దుర్యోధనుడు, అర్జునుడు, ఇలా పేర్లు రాసి పెడతారు. ఎవరి పేరు రాయబడిన సీట్లో వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు అమ్మాయి దండ పుచ్చుకొని ఒక్కొక్కటి చూస్తుందన్నమాట, ఎవడ నచ్చితే వాడి మెడలో దండ వేస్తుంది, ఆవిడ దండ ఎవడ మెడలో వేస్తే వాడు ఆవిడకి భర్త అవుతాడు, వైభవంగా పెళ్లి జరుగుతుంది. ఇలా స్వయముగా వరుడిని ఎన్నుకొనుటకి స్వయంవరము, తన ఎంత తానే వరుణ్ణి వరించుట. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అంత చేతి ఇచ్చారు, ఇప్పుడు కొంచెం కష్టంగా ఉందండి పాపం. అందువల్ల మా అమ్మాయికి స్వయంవరం చాటమని మా ఆవిడ చెప్పింది, నేను చాటాను. ఇదిగో ఎల్లుండి ఈమెకి స్వయంవరం జరుగుతోంది. ఆ రోజు మాఘపూర్ణిమ. మాఘపూర్ణిమ నాడు అసంఖ్యాకంగా మహారాజులు, రాజకుమారులు వస్తారు. వాళ్ళల్లో ఎవరో ఒకరు మా అమ్మాయికి భర్త అవుతారు. అవును మహానుభవ, నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నువ్వు సామాన్యుడిగా తపస్సు చేసిన వాడివి, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఎరిగిన వాడివి, విష్ణు అంతటి వాడి మర్యాదలు కూడా పొందేవని ఇప్పుడే పెద్దలు చెబుతున్నారు. అసలు జ్యోతిష్ శాస్త్రవేత్తల్లో నిన్ను మించిన వాళ్ళు ఎట్ట? మా అమ్మాయి చెయ్యి చూసి ఈమెకి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పు. అస్యా భాగ్యం వదమునే సర్వం జాతకం ఆదరా. ఈవిడ చెయ్యి చూసి ఈవిడ జాతకం అంతా చెప్పి ఈమెకి ఎటువంటి భర్త వస్తాడు, ఎటువంటి బతుకు బతుకుతుందో చెప్పు అనగానే ఆయనకి అసలు నారదుడికి ఒక క్షణకాలం నుంచి మతి మతిలో లేదు. ఓరి దేవుడోయ్, ఇటువంటి కన్యాముడులు ఉంటారని ఎప్పుడూ వినలేదు, ఇన్నాళ్ళకి ఇలాంటి కన్య కనపడింది, కనపడితే కనపడింది ఈయనేమో ఇందాకుండా సోది చెబుతాడు, స్వయంవరం అంటాడు, అదంటాడు ఇదంటాడు, పోనీ మా అమ్మాయికి ఏమన్నా సంబంధం చూడనంటే ఏదో మంచి సంబంధం నాగోయోడేటాను కూడా ఇచ్చేద్దును. కానీ ఇప్పుడు ఈయన స్వయంవరం అన్నాడు, పైపెచ్చేమో జాతకం చూడమని నా చేతులనే చేయబడుతున్నాడు అనుకుని విహ్వలుడైపోయి అతి కష్టం మీద తనను తాను సంభాళించుకుని ఏదమ్మాయి ఒక్కసారి చెయ్యి చూపించన్నాడు. ఆవిడ చెయ్యి చూపించింది. అసలు ఆ చెయ్యిని చూస్తేనే ఈయనకి మతవుతుంది. గులాబీ రేకులు ఎందుకు మురికి వస్తాయి, తామర పువ్వులు ఎందుకు మురికి వస్తాయి అన్నట్టుగా ఉందా ఆ హస్తం. ఆ రేఖలు చూసి ఈయనకి ఏం అర్థం కాలేదు జాతకం. కొంతమందికి అవతలవాడికి జ్యోతిష్యం చెప్పడం చేతకపోయినా జ్యోతిష్కుల్లో నటిస్తారు రెండో, జాతకం ఏం చెప్పలేడు వాడు, వాహానికి ఏం రాదు. అయినా సరే అలా చూసి చూడగానే నీకు ఉద్యోగం వస్తుంది లేదా రాదు, ఇంకేముంది నీ నెత్తి మీద నీ గ్రహాలు కూర్చున్నాయి, ప్రదక్షిణ చేసేయి, దీనికి నీకు ఇంత జపం అవుతుంది, జపానికి ఓ 5 లక్షలు అవుతాయి. అసలు వీడి జాతకం పాడైపోయి అక్కడికి వెళ్ళాడు. ఇక వీడి జాతకం మొత్తం సర్వనాశనం గీకేస్తాడు. ఇలా నాటకం ఆడేవాడు కొద్దిమంది ఉంటారు, మరి వాళ్ళ వల్లే చెడ్డ పేరు వస్తుంది. శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం ఎంత గొప్పదండి, అంత గొప్ప శాస్త్రాన్ని ధనం కోసం పాడు చేస్తున్న కొంతమంది వల్ల శాస్త్రానికి చెడ్డ పేరు వస్తుంది. కానీ పూర్వకాలంలో అలా చేసేవారు కాదు. ఇప్పుడు కర్మగాలి నారదుడు 2 కారణముల చేత ఆ జాతకాన్ని నోటుకొచ్చినట్టు చెప్పాడ. ఏమిటది? 1, అసలు ఆవిడ చూడగానే ఈయనకి పాండిత్యం అంతా పోయింది, ఆ మోహంలో పడిపోయాడు. మోహంలో పడిపోయిన వాడికి నోట్లో మాట ఏమొస్తుంది, దాంతో చేతులు కనపట్టలేదు, రేఖలు కనపట్టలేదు, ఉన్నదల్లా ఒకటే శరీరం కంపించిపోతుందట, ఇటువంటి సుందరి భార్య అయితే బాగుండవు అనుకుంటాడు. ఆ టైంలో ఈయనేమో చెయ్యి చూడంటాడు. అందుకని ఏం చేయాలి, ఏమిటి భారీగా పొందాలంటే? అందుకని ఏమన్నట్ట, సుతేయం తవ భూపాల సర్వలక్షణ లక్షిత మహాభాగ్యవతి ధన్య లక్ష్మీరివ గుణాలయ. నువ్వు ఎంత అదృష్టవంతుడివి మహారాజా, ఇటువంటి సర్వ లక్షణ సంపన్నురాలైన కూతుర్ని పొందావు, నీ భాగ్యమే భాగ్యం. నేను చాలా ప్రాంతాల్లోకి తిరిగాను, గౌడిగేదితో పోల్చదగినటువంటి సుందరీముడులు చూచాను, వరాహస్వరూపిణులు చూచాను, శూర్పణఖల్ని చూచాను, కుంభోదరులని చూచాను, ఇంత అందమైన సుందరిని ఎప్పుడూ చూడలేదు. ఈవిడలో సకల శుభలక్షణములు ఉన్నాయి, మహాభాగ్యవతి ఈవిడ, ధన్యురాలు ఈవిడ, లక్ష్మీరివ గుణాలయ, లక్ష్మీదేవికి మళ్ళీ అన్ని గుణాలు ఉన్నాయి ఈవిడు. అంటే ఈవిడ లక్ష్మీ స్వరూపిణి అనుకో, ఈవిడ చూస్తే నాకు లక్ష్మి చూసినట్టుంది. ఆహా, ఈవిడికి ఒక్కడే ఒక్కడు భర్త అవుతాడు, వాడు మన్మధుణ్ణి కూడా జయించిన వాడు అవుతాడు. మన్మధుణ్ణి జయించినవాడు, వసంతుణ్ణి జయించినవాడు, కామవికారములు లేనివాడు, సర్వేశ్వరుడు,
ఈమెకు భర్త అవుతాడు. ఒకటికి రెండుసార్లు చెప్పేట, అస్యాహ పతిర్ధ్రువం భావి కామజిత్ సురసత్తమః. కాముణ్ణి జయించి మన్మథ బాణాలను జయించినటువంటి మహానుభావుడు, తపోనిష్టాగరిష్ఠుడైన వాడు మాత్రమే ఈమెకు భర్త అవుతాడు. సద్గురుడు సమస్త లోకాలకి బోధ చెయ్యగలిగేవాడు మాత్రమే ఈమెకు భర్త అవుతాడు. మరొకడెవడు ఈవిడికి భర్త అవడం, ఈవిడిని భరించడం అంటే మాటలా? ఓరి బాబోయ్ ఏమి సౌందర్యం! ఎప్పుడో మహాలక్ష్మిని చూశాను, ఆవిడకున్న గుణాలు ఈవిడలో కనపడుతున్నాయి, ఆ లక్షణాలన్నీ కనపడుతున్నాయి. మహారాజా, ఇంతకీ ఈమె సంగతి ఏం చేద్దాం అన్నాడు. మీరు చెప్పింది చాలా బాగుందండి, ఈవిడికి ఎలాగో మహాలక్ష్మి గుణాలు ఉన్నాయి, చాలా గొప్పవాడు, మన్మధుడు అంతటి వాణ్ణి జయించిన వాడు భర్త అవుతాడు అంటున్నారు కదా, అది ఎల్లుండి రుజువు అవుతుంది, మీ జాతకం ఎంతవరకు నిజమో. ఇప్పటికే నేను 16,000 మంది రాజులకి రాజకుమారులకి ఈమె స్వయంవరం గురించి వర్తమానం పంపాను. అందులో కొందరు మహారాజులు, కొందరు ఇంకా రాజకుమారులే, రాజుల యొక్క బిడ్డలు. వీళ్ళంతా కలిపి దాదాపు 16,000 మంది వస్తున్నారు. వాళ్ళలో ఇప్పటికే మా ఊరికి 10-12,000 మంది వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా రేపట్లో వస్తారు. ఎల్లుండి ఉదయం 9:32 మా అమ్మాయికి స్వయంవరం. ఆ స్వయంవరంలో మీరు చెప్పినట్టుగా మహానుభావుడు, మన్మధుణ్ణి జయించిన వాడు, సర్వ సౌందర్యవంతుడు, సర్వవ్యాపకుడైన వాడు మా అమ్మాయికి భర్తగా దొరకాలని కోరుకుందాం అనగానే, ఓరి ఎంత చెప్పినా నీకు ఇంకా బుర్రకు వెలగలేదట్రా, ఇన్ని లక్షణములు ఉన్నవాడు ఎవడో ఆ మాత్రం నీకు వెలగలేదురా అనుకున్నాడు పాప నారదుడు. నారదా, మీరు దగ్గరుండి మా అమ్మాయి పెళ్లి జరిపించండి, మీలాంటి సన్యాసులు ఉంటే కూడా మరీ మంచిది అన్నాడు వడిరాజుగారు. దాంతో నేను కొత్త ఆడిపోయాడు. చివరికి నేను వ్యంగ్యంగా, మన్మధుణ్ణి జయించిన వాడు మొగుడుగుతాడు అంటే మన్మధుణ్ణి జయించిన వాడిని నేను ఒక్కడే కదా అని నా ఉద్దేశం, అది కూడా ఈ మట్టి బుర్రకు వెలగట్లా, పైగా నన్ను సన్యాసి అంటాడు అంటే నా బతుకంతా ఇలా సన్యాసంతో గడవలసిందేనా అనుకుని ఏం చేయాలో అర్థం కాక, ఈ కష్టకాలంలో నన్ను ఒడ్డును పారేసేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు, శ్రీ మహావిష్ణువు. ఆయన దగ్గరికి వెడితే ఈ శ్రీమతిని నాకు శ్రీమతిగా ఒక బహుమతిగా ఇస్తాడు అనుకుని, మహారాజా ఎల్లుండికి స్వయంవరానికి అన్ని ఏర్పాట్లు చేసుకో, నీకు కాబోయే అల్లుడు కూడా ఆ స్వయంవరానికి వస్తాడు, ఇక చూసుకో ఆ అల్లుడి వల్ల నీ బతికే అద్భుతంగా మారిపోతుంది అనుకుంటేనే టిక్కున అక్కడ మాయమైపోయి ఈ నగరం అంతా ఒక్కసారి పైపైన పరిశీలనగా చూసి అందులో ఉన్న రాజకుమారులందరినీ పరిశీలనగా చూశాడు. వచ్చినవాడు దాదాపు 10,000 భయపడి వచ్చారు కదా, అబ్బా అందంగా ఉన్నవాళ్ళు, పరాక్రమవంతులు, సంపదలు ఉన్నవాళ్ళు, అలంకరించుకున్నవాళ్ళు, అందంగా లేకపోయినా అలంకారంతో కొందరు అందంగా ఉంటారండి, మంచి మేకప్ విగ్గు పెట్టేసుకుని మీసాలకు మంచి రంగు వేసి ముఖానికి ఎంత రంగు వేస్తే ఏమవుతున్నాడు చూస్తే చూడడానికి 10 కుర్రాళ్ళ కనపడతాడు. అలాగే నాటకాలు ఆడిన వాళ్ళు వీళ్ళందరినీ చూశాడు. వీళ్ళతో నేను పోటీ పడలేనేమోరా దేవుడా, నేను చూస్తే జటాజూట ధారిని, వీళ్ళు చూస్తే మంచి నున్నని గడ్డాలతో అద్భుతంగా రింగులు తిరిగినటువంటి జుట్టుతో అందమైన ముఖాలతో అలంకారాలు చేసుకుని కోటీశ్వరులు, మహారాజులు, వీరాధీరులు అంతా వచ్చారు, వీళ్ళల్లో ఎవరినైనా ఈ శ్రీమతి వరించదు కదా అనుకుని ఇంకెందుకు ఆలస్యం అనుకుని జాయ్ శ్రీమన్నారాయణ అని ఆ క్షణమే వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంత చేసి కాశీపట్లోనే తిరిగి వచ్చేసరికి విష్ణు చిరునవ్వు నవ్వి, మహర్షి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చారు, ఇంకొక్కసారి నన్ను ధన్యుడు చేయడానికి, నా లోకాన్ని పవిత్రం చేయడానికి వచ్చారా అనగా, శ్రీహరి ఇప్పుడు అవన్నీ చెప్పే ఓపిక లేదు, వినే ఓపిక నీకు ఉండకపోవచ్చు, చెప్పుకునే ఓపిక నాకు లేదు, నేను తీర్థయాత్రలకే వెళ్ళాను, తపస్సు చేశాను, ఇవన్నీ తీసి పక్కన పారే, నేను మహాతపస్సు చేశాను, ఈ తపస్సుకి తగిన ఫలితం పొందాలా వద్దా అన్నాడు. నువ్వు తపస్సు చేసినప్పుడు తపస్సుకి తగిన ఫలం అనుభవించాలి, నువ్వు చేసిన పనులకు తగిన ఫలితం పొందద్దో అన్నాడు ఆయన. నీ పనులకు తగిన ఫలితం పొందాల్సిందే అనగా, ఆ అమ్మాయి ఇప్పుడు నచ్చావు నాకు, తండ్రి ఎన్నాళ్ళ నుంచో నీ నామస్మరణం చేశాను, అవునా? అవును చేశావు నాయన. ఇంత నీ నామస్మరణం చేసిన నాకు, 1,000 పర్యాయములు నామస్మరణ చేసిన నాకు, నువ్వు ఒకప్పుడు కృష్ణావతారం ఎత్తిన వాళ్ళల్లో అంతమంది కాకపోయినా ఒక్కడైనా భారీగా లేకపోవడం అన్యాయమే కదా, నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఎంతమంది అయినా నీ వెంట పడుతూనే ఉంటారు, అదేంటో నా కర్మ, ఇంత సౌందర్యం ఉండి, ఇంత జ్ఞానం ఉండి, ఇంత పాండిత్యం ఉన్న నా వెంట ఒక్కళ్ళు పట్టలేదు, ఇన్నాళ్ళకి నాకు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలనిపించింది. నారదుడికి అలా అనిపించింది. ఒక అద్భుతమైన పాట ఉందండి చాలా కాల క్రితం, కొంతమంది రాసిన వాళ్ళ పేర్లు తెలియవు కానీ
ఆయనకి నారదుడికి ఈర్ష కలిగినప్పుడల్లా విష్ణువుని దెప్పుతాట కొంచెం. జయ సుందర నీలవర్ణ, నువ్వు చాలా అందంగా ఉంటావు నీలవర్ణుడివి, సుందరుడివి, నీ అదృష్టం ఎవరికి కలుగుతుంది? పిలిచి వల్లచే భీష్మ తన్నయ్య, వల్లచి గల్లిచే సత్యభామ, వయసు సొగసు ధారపోయువన్ని తలంతులేరు, జయ సుందర మందవదన అంటూ శ్రీహరిని ఒక పక్కనేమో భీష్మతనయ్య వలిచి పిలిచింది, పిలిచి వలచింది, వలచిన తర్వాత పెళ్లి చేసుకుని కాలితో తన్ని గెలిచింది సత్యభామ. ఇక నీ సౌందర్యానికి వయస్సు సొగసు ధారపోసే సుందరిమణులు అంతులేరు, నీ అదృష్టమే అదృష్టం అంటూ ఆయన్ని కీర్తించాడు. ఈ కీర్తన అంతా విన్నాక శ్రీకృష్ణుడు అడిగట్టే, ఇంతకీ నువ్వు నన్ను కీర్తించావా దెప్పావా అన్నట. నా గురించి పాట పాడమంటే నిన్ను భీష్మతన వలచింది, ఆ తర్వాత పెళ్లి చేసుకుంది, సత్యభామ పెళ్లి చేసుకుంది, ఎడంకాలతో తన్నింది, జయించింది, ఇలా పొగుడుతున్నావు, ఇది పొగడతా తెగడతా అన్నట. అలాగా నారదుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అజ్ఞానంలో పడిపోయి మాయలో పడిపోయి శ్రీహరి యొక్క భార్యలను చూచి అసూయ చెందేవాడు. ఇప్పుడు ఆ అసూయని మళ్ళీ ఈ అవతారంలో కూడా ప్రకటిస్తూ, మహాత్మా నువ్వెంతో గొప్పవాడివి, అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటావు, నీ వెంట ఎప్పుడూ జీవాత్మలు పడుతూనే ఉంటారు, నా వెంట ఒక్క జీవం కూడా పట్టడం లేదు, ఇక్కడ నారదుడు తెలుసో తెలియకో మాట అన్నాడు. నీ వెంట జీవాత్మలు పడతారు అన్నాడు ఆయన. నిజంగానే ఈ స్త్రీలు అనుకుంటున్న మనం, వీళ్ళెవరూ స్త్రీలు కాదు, ఇందులో రుక్మిణి కానీ సత్యభామ కానీ ఆయన భార్యలు కానీ వీళ్ళంతా నిజంగా స్త్రీలా. మనం జీవులు, జీవులందరూ స్త్రీ స్వరూపాలట. లోకే స్త్రీవాచకం యావత్, ఈ లోకంలో ఉన్న భక్తులంతా పరమాత్మ నుంచి విడివడిన జీవాత్మలంతా స్త్రీవాచకంతో పిలువబడతారు. ఒక్క పరమాత్ముడు మాత్రమే పురుషుడు, అందుకే ఆయన పురుషుడు, వీడు స్త్రీలు. ఈ స్త్రీలందరికీ, ఈ జీవాత్మలందరికీ పరమాత్మ ఒక్కడే దిక్కు. అందుకని మనందరం ఆయన్ని నీలో ఐక్యం చేసుకొని కోరడమే మోక్షం. ఇదే శ్రీకృష్ణ అవతారం యొక్క పరమార్థం అన్నమాట. అది అజ్ఞానంతో ఉన్నవాడికి తెలియక స్త్రీలోలుడు అని తిడతారట, జ్ఞానులకి తెలుసు అన్నమాట. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, ఈ నదులన్నీ స్త్రీవాచకాలు, ఈ నీళ్ళన్నీ చివరికి సముద్రంలో కలుస్తాయి. సముద్రుడు పురుషుడు, నదులు స్త్రీలు, పరమాత్మ ఒక్కడే పురుషుడు, మనందరం భక్తులం అందరం స్త్రీలు. ఇది నారదునికి తెలియక కాదు, ప్రస్తుతం చెప్పాను కదా మాయలో పడ్డాడు కదా, అందుకని నాకు ఒక్క భార్య కావాలనిపిస్తోంది, ఆ మాత్రం ప్రసాదిస్తావనగా ఇన్నాటికి నీకు కూడా సంసారంలో పడాలనే కోరిక కలిగిందన్నమాట. అయితే నీ కోరిక తీర్చవలసిందే, ఇంతకీ నీకు నచ్చిన, నీకు భార్య కాబోయే ఆ మహాత్మురాలు ఎవరో, ఆ భాగ్యశాలిని ఎవరో చెప్పు అన్నాడు ఆయన. ఎవరో చెబితే కొంప ఉంచుతావు నువ్వు, నువ్వు కూడా అక్కడికి దృష్టి పెట్టావు అనుకో, ఈ దొరక్క దొరక్క దొరికిన ఒక్క సంబంధం కూడా పోతుంది. నువ్వు దయతో ఆ పేరు వినద్దు, ఆవిడ చూడద్దు, చూసావా నా బతుకు అయిపోయినట్టే, మరి ఇంక నా దగ్గరికి ఎందుకు వచ్చామన్నాడు ఈయన. ఆవిడెవరో చెప్పవు, పెళ్లి చేసుకోవాలని ఉందంటావు, నా సహకారం కావాలంటావు, ఇంతకీ నీకేం కావాలంటే అలా అడిగే బాగుంది. స్వామి నువ్వు పరమసుందరాకారుడివి, పురుషోత్తముడివి, నీ సౌందర్యం అనన్య దుర్లభం, నీ సౌందర్యం వంటి సౌందర్యం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవు, నిన్ను చూస్తే స్త్రీలు అందుకే నీ వెంటబడతారు, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది, తాత్కాలికంగా నీ హరి రూపం నాకు ప్రసాదించు. శ్రీహరి నీ రూపం నాకు ప్రసాదించావనుకో, అప్పుడు నీ రూపంతో టింగ్ రంగాన్ని వెళతాను, అప్పుడు నన్ను చూచి నువ్వే అనుకుంటారు, అనుకోగానే ఆ శ్రీమతి నా మెడలో దండేస్తుంది, ఇక దండేశాక నా రూపం నాకు వస్తే ఆవిడ నా చెయ్యి పట్టుకోకుండా ఉంటుందా, పెళ్ళైపోయాక ఏ చదువు వాళ్ళే వస్తారు, ఏం ఇబ్బంది లేదు. కాబట్టి ఆమెను పెళ్లి చేసుకోవడానికి సులభోపాయం ఇదొక్కటే, దయతో ఆమెతో నా పెళ్ళయ్యేదాకా హరిరూపం నాకు ప్రసాదించు, హరిరూపంతో ఆమెను వరిస్తాను, ఆ తర్వాత శాశ్వతంగా తరిస్తాను, ఈ ఉపకారం చేయవా. ఆ మాత్రం కొంతకాలం నీ రూపం నాకు ఇవ్వకూడదా అంటే, మహర్షి నువ్వు అడిగితే ఏ రూపమైనా కావాలి, నీకు కావలసింది హరిరూపమేగా, అంతేనా? మళ్ళీ అడుగుతున్నాను నీకు ఏ రూపం కావాలి, హరిరూపమేనా అంటే, హరిరూపమే హరిరూపమే, భరించలేకపోతున్నాను, తొందరగా హరిరూపం ప్రసాదించు. అందులో నువ్వు నల్లగా ఉంటావు, నీలమేఘచ్ఛాయ శరీరుడివి, ఆ నీలవర్ణంతో కూడిన హరిరూపం ప్రసాదించు అనగానే తథాస్తు అన్నాడు ఆయన. ఇక వెళ్ళిరా, వెళ్ళి ఆ పెళ్లి సంగతి ఏదో చూసుకో, నీ పెళ్లి బాగా అవుతుంది. నీ పెళ్ళి తప్పక అవుతుంది, బాగా అవుతుందనగానే ఇక ఈయన ఆనందపడిపోయాడు. శ్రీహరి రూపం నాకు ప్రసాదిస్తున్నాడు. శ్రీహరి రూపం అంటే ఎటువంటిది? సమస్త శుభలక్షణాలతో కూడినది. ఆ అందాన్ని ఎవరితోటి వర్ణించలేం. అనన్య దుర్లభం, ఇతరులకు అసలు లభించదది, పోల్చడానికి వీలు కానిది. చారు లక్షణ లక్షిత నఖ పాద కుల్ప జాను జంఘోరు కఠినాభి మధ్యోధరుడు ఆయన సాధురుడు. కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుడు. కంబు కంధరుడు, పాలన ఆసాధర వదన కర్ణుడు, నేల నేరదవర్ణుడు. అటువంటి శ్రీహరి యొక్క దివ్యమంగళ రూపం నాకు వస్తోంది. అందమంటే ఆయనది, మోకాళ్ళ వరకు చేతులు వేళ్లాడతాయి, పైగా నాలుగు చేతులతో ఉంటాడు సహజంగా ఆయన. శంఖచక్ర గదాపద్మాలు ధరిస్తాడు, నడుముకి వడ్డాణం ఉంటుంది, మెడలోనేమో కంఠసూత్రం ఉంటుంది, దాంతోపాటు బంగారు మొలతాడికి మువ్వలు కూడా ఉంటాయి, భుజకీర్తులుంటాయి, చేతులకు కంకణాలు ఉంటాయి, కాళ్ళకి గజ్జలుంటాయి. అనేక శుభలక్షణములతో కూడిన ఆ పరమాత్మ రూపంతో నేను వెళ్ళి శ్రీమతిని వరిస్తాను, గృహస్థాశ్రమంలో అడుగు పెడతాను అనుకుంటూ బయలుదేరాడు. ఈయన బయలుదేరేలోపు అక్కడ స్వయంవరంలో ఎక్కడెక్కడి నుంచి దాదాపు 16,000 మంది రాజకుమారులు రాజులు అలంకారం చేసుకొచ్చారట. ఎడమ కుడి రెండు వైపులా 8,000 చొప్పున ఆసనాలు వేయించారు, మంచి మంచి ఆసనాలు పొడుగ్గా వేసేసారు, క్యూ పెట్టేశారు అన్నమాట. సాధారణంగా ఆడిటోరియంలో ఎదురుగుండా కూర్చుంటారు మీరు, అదే స్వయంవరంలో అలా కాదట. ఇటువైపు ఉత్తరం దిక్కుకి కొందరు, దక్షిణం దిక్కుకి తిరిగి కొందరు కూర్చుంటారు. అందరికీ ఒకే వరుసలో కుర్చీలు వేస్తారు. ఆ కుర్చీల్లో ఈ రాజాధిరాజులంతా కూర్చుంటారు, అందరినీ కూర్చోబెట్టారు. ఇంతలో అక్కడికి నారదుల వారు అడుగుపెట్టారు. ఆ సమయంలో శివరుద్ర అనుచరులిద్దరు, శివుని యొక్క అనుచరులిద్దరు ఉన్నారు. శివుడి మీద చాలా భక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చారు. వచ్చి, నారద నువ్వు కూడా స్వయంవరానికే బయలుదేరావా అని అడిగారట. ఏ, నేను వెళ్ళకూడదా? రుద్రానుచరులు, పిశాచముఖాలు, కోతిముఖాలు కలిగిన మీరే స్వయంవరానికి రాగాలి, ఎందు నేను రాకూడదా అనగా, మేము స్వయంవరానికి రాలేదు, నిన్నొక్క హెచ్చరిక చేయడానికి వచ్చాం. నువ్వు తపస్యాలి, ఇంద్రియ నిగ్రహం గురించి అందరికీ చెబుతున్నవాడి, నువ్వు స్వయంవరానికి వచ్చావు, ఈ విషయం తెలిస్తే లోకులు ఏమనుకుంటారు అనగా, లోకులు ఏమనుకుంటే నాకేమయ్యా బోడి లోకం నాకెందుకు అన్నాడు. ఇంతకీ నీ ముఖాన్ని ఒక్కసారి అద్దంలో చూసుకున్నావా అని అడిగారు వాడు. ఎందుకంటే రుద్రానుచరుడు కాబట్టి ఇప్పుడు నారదుడి యొక్క రూపం ఏమిటో వాళ్ళకి తెలుస్తోంది, ఇంకెవరికి తెలియదు. ఈ పాటికే మీకు అర్థమయ్యి ఉండాలి. శ్రీహరిని నీ రూపం మాకు ప్రసాదించు హరి రూపం అనగానే శ్రీహరి ఇస్తానన్నాడు. హరి రూపమే కావాలా అని అడిగాడుగా, అవునన్నాడు ఈయన. అది కూడా నీలవర్ణంతో కూడిన, నీలము అంటే నలుపు, నలుపుతో కూడిన హరివర్ణం. హరి అంటే కోతి, నల్లని కోతి అంటే మూతి నల్లగా ఉన్నది, కొండముచ్చు. శ్రీహరి గారు కోరగానేనికి కొండముచ్చు రూపం ఇచ్చారట. ఇక్కడ వరకు నారదుడి శరీరం, ఇదంతా కొండముచ్చు అనమాట. ఒకసారి ఆలోచించండి, మానవుడు కొండముచ్చు రూపంతో టింగు టింగు అని స్వయంవరానికి వస్తూ ఉంటే ఆ శోభను ఎవరు వర్ణించగలరు? ఇప్పటికే ఎంతోమంది మహానుభావులు అటువంటి సుందరాకారులు అప్పుడప్పుడు నాకు దండం పెడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటిది ఈయనకి పూర్తిగా కొండముచ్చు రూపం వచ్చేసింది. ఇక్కడ నుంచి కంఠం నుంచి పైభాగం అంతా వానరముఖం, మిగతాదంతా కిందంతా పూర్వంలాగే నారదముఖం, నారద శరీరం. నారదుడు తెల్లగా ఉంటాడు, ఆ తెల్లని శరీరం ఉన్నది. కానీ విచిత్రం ఏమిటో తెలిసిన, ఈ నారదునికి ఈ రూపం వచ్చిన విషయం అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి తెలియటంలా, ఒక్క రుద్రానుచరులకే తెలుసు. రుద్రానుచరులు ఇద్దరు ఆ రూపాన్ని చూచి, నీ రూపాన్ని ఒకసారి అద్దంలో చూసుకున్నావు అనగా, నాకే, నేను అందగాణ్ణి, మీకు తెలియదులే, నా తపస్సుతో నేను ఒక దివ్య రూపం ధరించాను, అందుకే మీరు నన్ను చూచి నారదుడిగా గుర్తించలేక నీ రూపం చూసుకున్నామంటారు. నాకు అర్థమయ్యింది, మీకు అర్థం అవ్వలేదు కానీ, నేను తపస్సు చెయ్యగా శ్రీహరి తన ముఖం వంటి ముఖం నాకు ప్రసాదించాడు, ఇప్పుడు హరిముఖంతో ఉన్నాను, అందువల్ల శ్రీమతి వరిస్తుంది అనగా, అలాగా అని కూడా రావడం మొదలెట్టారు. ఇదో మీరు కూడా వస్తే బాగుండదు, కొంచెం దూరంగా కూర్చోండి అన్నాడు నారదుడు. అయినా వాళ్ళు వినిపించుకోకుండా రుద్రానుచరులు కూడా వచ్చారు. ఇప్పుడు నారదుల వారు సభలోకి అడుగుపెట్టాట. ఆయన చూడగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఈ సన్యాసి వచ్చాడు ఏమిటి అనుకున్నారు. మొత్తం రాజకుమారులందరికీ నారదుడు నారదుడిలాగే కనబడుతున్నాడు, అందుకని నారదుడే వచ్చాడు అనుకున్నారు. ఒకళ్ళు నారదుల వారికి కూడా సీట్ ఇవ్వండి అన్నారు, సీట్ ఇచ్చారు, సీట్లో కూర్చున్నాడు ఆయన. ఒక్క పకపక అవుతున్న వాళ్ళు నలుగురే, ఎవరు, రాజుగారు శీలనిధి, ఆయన కూతురు శ్రీమతి, రాజుగారి భార్య. దాంతోపాటు ఈ శ్రీమతికి చేతిలో దండ పెట్టేటటువంటి ఒక చెలికెత్తున్నది. ఈ నలుగురికి మాత్రం నారదుడు కొండ ముచ్చు ముఖంతో కనబడ్డాడు. రాజుగారు ఆశ్చర్యపోయి, ఎవడి ఈయన, ఎందుకు ఈయన్ని చూడగానే అందరూ లేచి నిలబడి సీటిస్తున్నారు, బహుశా ఈయన కూడా రాజకుమారుడేమో, కర్మగాలి సన్యాసి శరీరంతో కొండముచ్చు ముఖంతో ఉన్నాడేమో, ఇలాంటి రాజులు కూడా ఈ మధ్యన భూమండలంలో కొన్ని ప్రాంతాలను పరిపాలిస్తున్నారట, ఏమో అనుకుని మాట్లాడలేదు ఆయన. కానీ రాజుగారి భార్య శీలనిధి భార్య మాత్రం, ఏమండి స్వయంవరానికి కొత్త మనిషికి మీరు తావిచ్చినట్టున్నారు, స్వయంవరానికి ఇలాంటి వాడు కూడా పిలుస్తారా, ఇంతకీ ఈయన ఏ దేశపు రాదండి బాబు అనగా, ఆ పాకిస్తాన్లో పుట్టి పెరిగి ఉంటాడు వాడు, అక్కడ ఉంటాడు అనగా, అలాగా అయితే పాకిస్తాన్ నుంచి చైనా నుంచి కూడా వరులు వచ్చారన్నమాట అనుకున్నది ఆవిడ. ఇప్పుడు శ్రీమతి చూసింది, పక్కపక్క నవ్వింది, చెలికెత్తిగా చూసి, ఎవడై కోతిపక్కవాడు, స్వయంవరానికి వీడు కూడా వచ్చాడు అనగానే, ఏమోలేమమ్మా మీ నాన్నగారు నిన్ను పరీక్షించడానికి వీడు కూడా పిలిచి ఉంటాడు, సరే నీకు ఎవరు తోస్తే వాళ్ళ మెడలో దండ వెయ్యి అన్నది చెలికత్తి. ఇంతలో చెలికత్తికి దండిచ్చారు అంతఃపుర స్త్రీలు. ఆ దండను పుచ్చుకొని శ్రీమతి వెంట రావడం మొదలుపెట్టింది ఆవిడ. ఇదిగో చూపించడం మొదలెట్టారు అంగరాజు గారు, వంగరాజు గారు అంటే అప్పట్లో వంగదేశాన్ని అంటే బెంగాల్ని మగవాడే పరిపాలించేవాడు, అందుకని ఆ వంగరాజు గారు కూడా వచ్చారు. ఈయన కళింగరాజు గారండి, ఆయన ఏదో ఇంకో రాజు గారండి అని అందరి గురించి చెబుతూ ఉంటే అందరిని చూసింది ఆవిడ. ఇంతలో నారదుడు మధ్యలో లేచిపోయి అని గుర్తుకు సవరించుకుని అని సైగలు చేశాడు, అంటే దండ తీసుకొచ్చి నా మెడలో పోయి అని ఇలా మెడదాచాడు, సైగ చేశాడు. కోతులు మెడల్స్ వస్తున్నాయి ఏమిటంది ఈవిడ, సుందరి కోతి అంటేటి, నేను పరమసుందరాకారుణ్ణి, వైకుంఠం నుంచి దిగి వచ్చిన పురుషోత్తముణ్ణి, కమా కమా మెడలో వేసే దండ అన్నాడు పాప ఈ నాత్రంగా. ఆవిడ పక్కపక్క నవ్వింది. ఇంతలో ఓ తమాషా జరిగింది, మళ్ళీ ఇద్దరు రుద్రానుచరులు వచ్చి, ఓ పిచ్చినారదా మా మాట వినరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నీ మొహం కోతి మొహంలో ఉంది అందుకే ఆవిడ విసుక్కుంటోంది, కోతి మొహం ఇది, కోతి మొహం అంటే ఎవరన్నా వరిస్తారనగానే ఆయనకు ఒళ్ళు మండిపోయింది. దౌర్భాగ్యులారా, మీరు రుద్రానుచరుడా, నేనేదో ఇంతకాలానికి ఒక స్త్రీని వరించి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిద్దాం, ఏదో గుంటూరులో హరిగారిని అడిగితే ఒక ఫ్లాట్ కేటాయించకపోతారా అనుకున్నాను, నేను ఆశ్రమంలో ఒక రూమ్ ఎన్నో చూసుకుని మకం పెడదాం అనుకుంటూ ఉంటే నన్ను ఇందాక ఉండి పట్టుకుని కోతి మొహం అంటారా, చొప్పనాథులారా, రాక్షసులై పుట్టండి అని చెప్పించేశాను. దాంతో వాళ్ళు తెల్లబోయారు. వీడికి ఉపకారం చేద్దామని మనం వస్తే రాక్షసులు అయిపోయిన చెప్పించాడని అల్లాడిపోయారటువంటి ఒక క్షణం. అంతలోనే జ్ఞానులు గనక వాళ్ళు, పరమేశ్వర ఇది నీ అనుగ్రహమా అనుకుని, సర్లే నువ్వు చెప్పినట్టే మేము రాక్షసులు అయిపోతానులే అని ఆ శాపాన్ని స్వీకరించారు. ఇంతలో శ్రీమతి దగ్గరకు వచ్చింది. ఎరా నీకు బుద్ధి ఉందా అసలు, నీలాంటి వాళ్ళు ఈ స్వయంవరంలోకి రావడమే తప్పు, సరిగదా మెడచాచి దండ ఇమ్మంటావా, బోడి నీలాంటి వాళ్ళకి దండ వేస్తానా అంటూ ఉండగా అక్కడ పెద్ద శబ్దం ఏర్పడింది. అది మామూలు శబ్దం కాదు, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర ధ్వని మధురంగా వినపడటం మొదలెట్టింది. దాంతో కోతి రూపంలో ఉన్న నారదుడు, శ్రీమతి, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెల్లబోయి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధ్వని అని చూశారట. ఆకాశంలో ఒక మహాకాంతి ఏర్పడింది. ఆ కాంతిలో ముందుగా ఒక పక్షి కనపడింది, ఆయనే గరుత్మంతుడు. గరుత్మంతుడు ఇలా రెక్కలు టపటప కొట్టుకుంటే అందులోంచి అష్టాక్షర మంత్రం వస్తుంది. గరుడుని యొక్క పక్షముల నుంచి వచ్చే ధ్వని అష్టాక్షరి మంత్రముగా ధ్వనిస్తుందిట. అటువంటి వరం ఇచ్చాడు విష్ణువు ఆయనకి, అందుకే ఆయనకి సుపర్ణుడు అని పేరు. సుపర్ణుడు అక్కడికి వచ్చాడు. సుపర్ణుడి మీద కూర్చుని నాలుగు చేతులతో శ్రీహరి వేయించేశాడు. రాగానే ఈ శ్రీమతి ఆయన మెడలో దండ వేసింది. వేయగానే ఆవిడ తీసుకుని వక్షస్థలం మీద కూర్చోబెట్టుకుని రిమ్మున అదృశ్యమైపోయాడు శ్రీహరి. ఇంతకీ ఆవిడ శ్రీమతి కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి కావాలని లక్ష్మీదేవిని ఆ రూపంలో పంపాడు శ్రీహరి. శీలనిధి అన్నవాడు సముద్రుడు, పక్కనున్నది ఆయన భార్య. ఈ విధంగా మొత్తం శ్రీహరి ఒక మహామాయ చేసి ఇంతటి తపస్సు చేసిన వాడు లక్ష్మీదేవిని చూడగానే అమ్మ జగదంబ అని గుర్తిస్తాడా లేదా అని ఆయన కోసం పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఫెయిల్యూర్ అయిపోయాడు. సరే దేనివల్ల, నేను మాయని జయించాను అనే అహంకారం వల్ల. మనం తపస్సు చేసినా జపం చేసినా లేక ఏవైనా తీర్థయాత్రలకు వెళ్ళినా కొన్ని కొన్ని శక్తులు వస్తాయి, గురువుల యొక్క అనుగ్రహంలో కొన్ని శక్తులు వస్తాయనుకోండి, వచ్చిన తర్వాత అహంకరించకూడదు. నేను గొప్పవాడైపోయాను, నాకు అన్ని శక్తులు వచ్చేసాయి, ఇంకేముంది, నేను ఏం చెబితే అయిపోతుంది అని ఎవడన్నా అహంకరించి రవ్వంతైనా నేను గొప్పవాడిని ఊహని మనస్సులోకి తెచ్చుకున్నాడా, అక్కడి నుంచి మళ్ళీ భ్రష్టత్వం పొందుతాడు. అందుకే ఎప్పటికప్పుడు సర్వం పరమేశ్వరార్పణ వస్తు అనాలి. ఎప్పటికప్పుడు మళ్ళీ మనం ఉపన్యాసాలు మొదలుపెట్టిన అంతం చేసిన గురుచరణారవిందాభ్యా నమః అనాలి, గురుపాదుకాం తర్పయామి అనాలి. ఇలా శరణాగతి పొందితే అహంకారానికి దూరం అవుతాం. ఇది నాది అనుకుంటాం మొదలుపెట్టామా, ఇక అక్కడి నుంచి ఇలా పొట్టలో పడిపోతాం. నారదుడు అంతటి వాడు ఆదిలక్ష్మిని జగదంబని ఏ దేవతను నిరంతరం తాను కొలుస్తున్నాడో ఆవిడిని వరించకపోవడం ఏంటి కర్మ కాకపోతే, ఏ దేవుడు తన మనస్సులో నిరంతరం కొలువై ఉంటాడో ఆయనని తన శిష్యుడు అనుకోవడం ఏంటి కర్మ కాకపోతే, ఇదే మహామాయ. ఆవిడ అలా మాయమైపోగానే రాజకుమారులందరూ తెల్లబోయారు. రాజుగారు సంతోషించాడు, అక్కడ ఉన్నటువంటి భక్తులు చప్పట్లు కొట్టారు, నీరసపడిపోయి విభ్రాంతుడైపోయి తెల్లబోయి చతికిల పడిపోయాడు ఒక్క నారదుడు మాత్రమే. అలా చతికిలబడిన నారదుని దగ్గరికి మళ్ళీ వచ్చారు రుద్రానుచరుడు. నారద, మేము చెబితే విన్నావా, నీ ముఖం చూసుకోవయ్యా, నీ ముఖం చూసుకోవయ్యా అని చెబితే మమ్మల్ని కోపగించి రాక్షసులు అయిపోమని చెప్పించావు, ఒక్కసారి నీ ముఖం చూసుకో అనగానే నారదుడు కిందకి చతికిల పడ్డాడు కదా, ఆ చతికిల పడిన నేలంతా చలువు రాళ్ళు, ఈ మార్బుల్స్లోనే లైటింగ్ కనబడుతుందా లేదా, నా మొహం నాకు కనబడుతుంది ఈ రాళ్లలో, అటువంటిది పూర్తిగా చలువు రాళ్ళు. ఆ చలువు రాళ్లలో నీరసంతో తన ముఖాన్ని చూసుకున్నాడు. ఆయన ముఖం స్పష్టంగా అర్థమైపోయింది దానికి, కంఠం నుంచి కింద ప్రాంతం అంతా నారదుడు ఈ ప్రయత్నంతో కొండముచ్చు ముఖం వచ్చి పడింది. ఇంకా చూడండి, ఆయనకి అర్థమైపోయింది, ఇందాకటి నుంచి ఈ రుద్రానుచరులు నీ ముఖం చూసుకో నీ ముఖం చూసుకో అంటే నాకు అర్థం కాలేదు, హరిముఖం నీకు కావాలా నీకు కావాలా అని రెట్టించడిగాడు విష్ణువు, అప్పుడు నాకు అర్థం కాలేదు, నా తెలివితేటలు నా పాండిత్యం ఏమైపోయాయి, హరి అంటే కోతి అని అర్థం ఉంది, హరిముఖం ఇమ్మంటే ఆయన కోతి ముఖం ఇస్తాడని ఏమాత్రం గ్రహించలేకపోయాను అని కాసేపు ఆయన దుఃఖించాడు. పశ్చాత్తాపం కొంత, బాధ కొంత, మాయ పట్టి పీడించడం వల్ల కొంత, ఆయన చాలాసేపు అలా దుఃఖపీడితులే ఉండిపోయాట. చెప్పాను కదా మహామాయ వల్ల ఎప్పుడు ఇలాంటి లక్షణాలే వస్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్త సుఖరోపవంతు.